అందరికీ అనుభూతి వచ్చింద? లేట్ కమర్స్ అడగటం ఏం లేదు. పొద్దున్న ఉన్నవాళ్ళందరూ అనుభూతి రానివాడు, పొద్దున్న క్లాసులో ఉన్నవాళ్ళు అందరికీ వచ్చినట్టేనా? చేశారు సరే, ఎక్స్పీరియన్స్ వచ్చిందా? చమత్కార సిద్ధి సాధన ఇప్పుడు మనం చేసుకుంటున్నటువంటి క్లాసెస్ రాబోయేటువంటి రోజులలో, ప్రాబ్లీ 2-3 నెలల్లో ప్రపంచం అంతా కూడా ఈ మార్గంలోకి వస్తుంది. క్లియర్గా కనిపిస్తుంది బొమ్మ? లైట్ తగ్గిద్దాం. డిస్టర్బ్ చేస్తుంది ఇప్పుడు. పొద్దున మనం 3 సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం. పృథ్వీ సిద్ధాంతం, ప్రిన్సిపల్ అంటాం ఇంగ్లీష్, జల సిద్ధాంతం, అగ్ని సిద్ధాంతం, వాయు సిద్ధాంతం కొంచెం ప్రాక్టికల్స్లోకి వెళ్ళాం. కానీ అది పూర్తి కాలేదు. పిలుచుకోవటం చెప్పాం కానీ వదలటం చెప్పలేదు. అది రేపు పొద్దున్న చెప్తాను నేను. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, సైన్స్ అంతా కూడా ప్రాథమిక సిద్ధాంతాల మీద నడుస్తాయి. ఇది జాగ్రత్తగా మీకు లైట్ కావాలి కదా బొమ్మ, కావాలంటే ఇంకా ఇది చూసేసారా ఈ బొమ్మ మీరు, ఇది మీకు అవసరం లేదు కదా, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. లైట్ వేయమంట అవసరం లేదు, అయితే దాన్ని దేనికైనా కూడా ఫండమెంటల్ పార్టికల్స్ గురించి అర్థం అవుతే ఆ సైన్స్ చాలా స్పీడ్గా పికప్ అవుతుంది. మన జీవితాన్ని కనుక గమనిస్తే మీరు తప్పు ఎక్కడ చేస్తున్నారో అర్థమవుతుంది. తప్పు ఎక్కడ చేస్తున్నామంటే మన పరిస్థితులు చాలా వేగంగా ముందుకెళ్తున్నాయి, మన జీవిత విధానం మాత్రం శూన్యంలోకి వెళ్తుంది, మనం జీవించటం లేదు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంకా ఈ జాతి మత కులాలు ఉండవు, వాటి అవసరం లేదు. ఇంకా ఉండేది ఒకటే, ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో మానవత్వం. అది ఎంత తొందరగా మనం గుర్తించగలిగితే అంత తొందరగా చాలా ఆదర్శమైన, ఆరోగ్యప్రదమైన స్వర్గీయ వాతావరణం ఆవిర్భవిస్తుంది. ఇక్కడ ఈ పంచ అనేటటువంటిది చాలా ముఖ్యం, ఎందుకంటే మీరేం మాట్లాడినా ప్రపంచం గురించే మాట్లాడతారు, కానీ పంచ అనేది ఏంటో మీకు తెలియదు. ఈ పంచ గురించి మాట్లాడటండి, అంత తెలుసు మీకు. ఈ పంచ గురించి మాట్లాడటం లేదు, నేను పంచ గురించి మాట్లాడుతున్నా. దాని ముందు ప్ర అనేది వస్తుంది, ప్ర పంచ. ప్ర అనేది ఎప్పుడు కూడా స్పెషలైజేషన్ జరుగుతుంది, సిద్ధి ప్రసిద్ధి, శాంతి ప్రశాంతి. ప్ర అనేటటువంటి మాటకి ఇంపార్టెన్స్ ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్. ప్రపంచంలో ఐదు చాలా ఇంపార్టెంట్ అని చెప్తోంది పేరే, కానీ ప్రపంచం గురించి మనకేం తెలియదు. ప్రపంచంలో కెమిస్ట్రీ చదువుతున్నటువంటి వాళ్ళకి నేను కెమిస్ట్రీ లెక్చర్ను కనుక ఆ ఉదాహరణ ఇవ్వగలను, మిగతా ఉదాహరణ మీరు ప్రతిదానికి చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు డెవలప్ అయింది కెమిస్ట్రీ యాటమ్ గురించి తెలిస్తే, అంటే మూల కణం గురించి తెలుస్తే, అన్నిటికంటే చిన్న కణం గురించి తెలుస్తే. హైడ్రోజన్ తెలియాలి అంటే హైడ్రోజన్ మూల కణం గురించి తెలియాలి, యాటమ్ గురించి తెలియాలి. కాల్షియం గురించి తెలియాలి అంటే కాల్షియం మొత్తం తెలియక్కదా, చిన్న కాల్షియం అంటే చాలు, యాటమ్ ఉంటే చాలు. ఉదాహరణ అర్థమవుతున్నాయి కదా. అలాగే ఫిజిక్స్లోకి వెళ్తాం, ఫిజిక్స్లోకి వెళ్తే శక్తి గురించి మాట్లాడతాం. ఫిజిక్స్లో ఎప్పుడు కూడా కాంతి, అయస్కాంతం, ఎలక్ట్రిసిటీ, హీట్, ఫిజిక్స్లో ఇవి చెప్పబడతాయి. మరి శక్తికి ఆధారభూతమైంది ఏదైనా ఉందా? సైంటిస్ట్ కనిపెట్టారు ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నిజం, ఇవి ఆధారం. కాస్మిక్ రేస్ దగ్గర నుంచి ఇన్ఫ్రారెడ్ రేంజ్ వరకు సైంటిఫిక్ పేర్లలో కంగారు పడకండి, చెప్పదలుచుకుంది ఏంటంటే బ్రహ్మాండంలో ఉన్నటువంటి శక్తి, దాన్ని కాస్మిక్ ఎనర్జీ. అతి సూక్ష్మమైన మన కంటికి కనిపించి కనిపించకుండా ఉండేటటువంటి శక్తి ఏంటంటే వేడి. అంటే శక్తులలో కనుక మీరు పోల్చి చూసుకుంటే వేడి చాలా శక్తి లెవెల్స్లో చాలా తక్కువ. ఇంకా మెల్లిగా పైకి వెళ్తూ ఉంటే అక్కడికి కాస్మిక్ రేజ్ వరకు వెళ్తుంది. కానీ ఇదంతా కూడా వాళ్ళు ఏమంటారంటే రెండింటి మీదే ఆధారపడింది అని సైంటిస్టులు చెప్తారు. ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిక్, విద్యుత్ శక్తి అయస్కాంత శక్తి. అది ఎప్పుడైతే తెలుసుకున్నారో ప్రపంచం గురించి మొత్తం తెలుసుకోవటం జరిగింది అన్నది చెప్పటానికి చెప్తున్నాను. 300 BC నుంచి, బీసీ అంటే తెలుసు కదా మీకు, బిఫోర్ అప్పటి నుంచి 1890 అంటే 1900 వరకు కూడా ఆస్ట్రానమీ, ఖగోళ శాస్త్రం గురించి ఎక్కువగా తెలియదు ఎవరికి. మెల్లిగా టెలిస్కోప్, దాని తర్వాత స్పెక్ట్రోస్కోపీ, దాని తర్వాత ఇందాక నేను చెప్తున్నటువంటి రేడియో వైబ్రేషన్స్, రేడియో పిక్చరైజేషన్, రేడియోగ్రామ్స్ రకరకాల పేర్లు చెప్తారు. అది తెలుసుకునేసరికల్లా 1900 to 2000 ఎన్ని వేల సంవత్సరాలు, 100 సంవత్సరాలు అంటే గత ఇన్ని వేల సంవత్సరాలు బట్టి బీసీ కంటే ఇంకా వెనక్కి వెళ్తే వేదకాలం వరకు వెళ్ళొచ్చు. మనం వెళ్ళిన దగ్గర నుంచి పెద్ద ఖగోళం గురించి ఎక్కువ తెలియదు. అంటే సుమారు 5000 సంవత్సరాల వరకు ఖగోళం గురించి, మన ఖగోళ శాస్త్రం గురించి, ఆకాశంలో ఏం జరుగుతోంది ఇది ఆ ఖగోళ శాస్త్రం గురించి చెప్తున్నాను. ఇది ఇప్పుడు తెలుసుకున్నాను 100 ఏళ్లలో. అంటే 5000 సంవత్సరాలకి 100 ఏళ్లకి తేడా ఉంది కదా, చాలా తొందరగానే నేర్చుకున్నారు కదా. ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే 1950స్లో ఇవన్నీ కనుక్కోబడ్డాయి. దక్షిణావర్త శంఖం కనుక్కోలేదు, ఇక్కడ ఇండియన్స్ కనుక్కున్నారు. కానీ ధ్రువ నక్షత్రం ఉంది, ధ్రువ నక్షత్రం చుట్టూ సప్త ఋషులు తిరుగుతున్నారు. ఇక్కడ కూడా నేను మళ్లీ మళ్లీ మీకు చెప్తానని గుర్తుంచుకోండి, వీళ్ళెవరు దివ్యాత్మలు కాదు, మీలాంటి మనుషులు. ధ్రువుడు మనలాంటి మనిషి కదా, వేరే యుగంలో పుట్టాడు, అది వేరే సప్త ఋషులు. వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని శాసిస్తున్నారు అన్న మాట అందరూ ఒప్పుకుంటుంది. ఈ విషయం మాత్రం గుర్తుండదు, ఈ మొత్తం ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఆ ధ్రువ నక్షత్రము ఇప్పటికీ మన మామూలు మాటల్లో చెప్తూ ఉంటాం. సినిమాలు కూడా ఏది చూపిస్తాడో నక్షత్రంలో ఉన్నారు మనవాడు నక్షత్రాలు. ఫ్యాక్ట్ అది, మనవాడు మన తాలూకు తాత ముత్తాతలు ఆ లెవెల్ వ్యక్తులు కాకపోవచ్చు, కానీ మనం చూస్తున్నటువంటి నక్షత్రాలన్నీ కూడా ఎప్పుడో అప్పుడు మానవ శరీరధారి, విష్ణు అనుకో, శివుడు అనుకో, పార్వతి అనుకో, ఏదన్నా ఒకప్పుడు వాడు మానవ శరీరధారి. కానీ మానవ శరీరధారి భగవంతుడు ఎలా అవుతాడు అనే ప్రశ్న మీరు వీకండి. సాయిని చూస్తే మీకు తెలుస్తుంది, సాయి మనిషే కదా, డౌటా ఈ కాలపు వాడేగా. మరిప్పుడు నా ఉద్దేశంలో దేవతల కంటే కూడా ఎక్కువ దేవత్వాన్ని పొంది మొత్తం ప్రపంచంలో తన శక్తిని చూపిస్తున్నటువంటి వ్యక్తి కదా. ఎందుకని చెప్తున్నాను, ఇదివరకు దేవతలు, ధ్రువుడు, వాళ్ళు మనుషులు ఎవరో కాదు, చరిత్ర అయితే చెప్తుంది. కానీ ఎదురుకుండా మీ కళ్ళ ముందే కనిపిస్తుంది ఒక వ్యక్తి. ఏం చేశాడు, ఏదో చేశాడు, ఏం చేశాడో మీకు తెలియదు. కానీ ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎంతగా వికసించింది అంటే, ఇతర దేవాలయాల కంటే కూడా సాయి దేవాలయాల్లోనూ నాకు తెలిసి రష్ ఎక్కువేమో వెంకటేశ్వర స్వామి వదిలేదు. కానీ అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి కూడా మనిషి అన్న సంగతి మీకు తెలుసా, చరిత్ర చదివారు ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి తెలుసా ఆయన మనిషి అని, ఎంతమంది తెలుసా ఆయన మనిషి తెలుసు కదా. ఎక్కడ పుట్టాడు, అమెరికాలోనా, అమెరికాలో పుట్టాడు అనుకుంటా, ఎక్కడ పుట్టాడు, భారతదేశంలోనా, ఆంధ్రప్రదేశ్లోనా, మామూలు మనిషి కదా, తెలుసు కదా. కానీ ఆ మామూలు మనిషి దేవాలయాలు, ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం, ఆ మనిషి యొక్క శక్తి ఎలా ఉంది, ఆయన విగ్రహం ఎలా ఉంటుంది. ఇప్పుడు సాయి వ్యక్తి నుంచి విగ్రహం దేవాలయంగా మారింది, వెంకటేశ్వర స్వామి శరీరము అద్భుతం కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది మనం అర్థం చేసుకుని మనము కూడా ఆ స్థాయికి వెళ్ళగలము. ఇది చమత్కారం గురించి మాట్లాడుతుంది, వ్యక్తే దేవత్వంగా మారగలదు. ఇంకెవరూ మారలేరు, దేవతలు కూడా మారలేరు. వాయుదేవుడు కానీ, అగ్నిదేవుడు కానీ, వరుణదేవుడు కానీ, రుద్రీదేవత కానీ, ఆకాశ దేవత కానీ, పంచతత్వాల గురించి చెప్తున్నాను. ఇంకా కావాల్సిన దేవతలు ఉన్నారు. ఈ దేవతలన్నీ కూడా చచ్చినట్టు వాళ్ళ పని చేయాల్సిందే తప్ప వాళ్ళ నియమాలు మార్చుకోలేదు. అగ్ని అగ్నిలాగే ప్రవర్తిస్తుంది ఎప్పుడైనా, ఏ యుగంలో అయినా. సత్యయుగంలో కూడా అగ్ని అగ్నిలాగే ప్రవర్తించింది. వాయువు కాస్త మారుంటే కొంపలు అంటుకుపోయేవేమో మనకి. మన శరీరంలో ఉన్నటువంటి పంచతత్వాలను సవ్యంగా ఉపయోగించుకోగలిగితే మానవ జాతికి ఇప్పుడు ఒక బృహత్తరమైనటువంటి బాధ్యత పడింది. కేవలం పృథ్వీ మీద ఉన్న కొన్ని దేశాలు కాదు, మొత్తము ప్రపంచాన్ని శాసించగలిగేటటువంటి బాధ్యత మానవుల మీద పడింది. ఉదాహరణ ఇదే, ధ్రువుడు సప్తర్షులు వాళ్ళు ఏదో నెట్టుకు వస్తున్నారు కాదు, మనం పట్టించుకోవటం లేవండి, సూర్యుడిని పట్టించుకోండి. కానీ ఏ సైంటిస్టుని అడిగినా ఏం చెప్తారు, సూర్యుడు నీరు లేదే నువ్వు బతకలేదు. ఇది ఇంతవరకు తెలుసా మీకు, సూర్యుడు ఉండాలి, నీరు ఉండాలి, అప్పుడు లైఫ్ వస్తుంది. చేత ప్రపంచంలో ఉన్నటువంటి సైంటిస్టులందరూ కూడా వెతుకుతున్నారు గత కొన్ని సంవత్సరాలు బట్టి. ఎంతెంత దూరం వెతుకుతున్నారో తెలుసా వాళ్ళు? ప్రస్తుతం సైంటిస్టులకి అర్థమైంది ఏంటి అంటే, కరెక్ట్ నెంబర్ నేను చెప్పటం లేదు, 33 సంథింగ్ ఉంది, 30 అనుకుందాం. 30,000 కాంతి సంవత్సరాల డయామీటర్, డయామీటర్ అంటే తెలుసు కదా మీకు అందరికీ, తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా డయామీటర్ అంటే? డయామీటర్ అంటే ఒక వృత్తం ఉంటే ఈ చివరి నుంచి కేంద్రం నుంచి ఆ చివరి వరకు వెళ్లే గీతని వ్యాసము అంట తెలుగులో, డయామీటర్. అంటే ఏదైనా తెలియకపోతే అడగండి. మీరు ఇక్కడ నేను స్పీచ్లు ఇవ్వటం లేదు, మీ జీవితాలను మార్చేటటువంటి జీవిత విధానాన్ని చెప్తున్నాను, సైన్స్ ఒప్పుకుంటూ ఉన్నటువంటి జీవిత విధానాన్ని చెప్తున్నాను. ముప్పై వేల కాంతి సంవత్సరాల దూరం వరకు మన వాళ్ళు ఇప్పుడు కొలవగలుగుతున్నారు. ఇప్పుడు ప్రపంచాన్ని మనం కనుక కొలిచి చూస్తే ఎంత పెద్ద గోళంలో ఉన్నాము అంటే 30,000 కాంతి సంవత్సరాల వ్యాసము ఉన్నటువంటి గోళంలో ఉన్నాం. ఈ పాయింట్ అర్థమైంది కదా? కానీ 30,000 కాంతి సంవత్సరాలు అంటే ఏమిటో అర్థం చేసుకోండి, చాలా జాగ్రత్తగా ఇది అర్థం చేసుకోండి. చమత్కారాలు అక్కడే జరగబోతున్నాయి మీ జీవితంలో. ఇప్పుడు మేము చెప్తున్నటువంటి ఆ ఫార్ములా మీరు అర్థం చేసుకోగలిగితే, ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ అర్థం అవుతే, న్యూక్లియర్ ఎనర్జీ మీ చేతిలో ఉంది అని నేను చెప్తే తప్పు చెప్పానా? కొంచెం సైన్స్ చదివిన వాళ్ళు చెప్పండి, ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ మీకు అర్థం అవుతే మీ చేతిలో న్యూక్లియర్ ఎనర్జీ ఉందా లేదా, ఉపయోగించుకోగలరా లేదా, వనరులు దాన్ని బట్టి ఉంటుంది కానీ చేయగలము అనేది గ్యారంటీ కదా. ఇప్పుడు నేను మీకు ఆ గ్యారంటీ ఇస్తున్నాను. ఇప్పుడు కనుక మీరు నేను చెప్తున్నది అర్థం చేసుకుంటే, కానీ నేను చెప్తున్నాను అనుకుంటే ఇదంతా నేను చెప్పాను నేను కనిపెట్టాను అంటే శుద్ధ తప్పు. మన భారతీయ గురు పరంపర కనిపెట్టింది అది. అందులోనే సాయి, రామకృష్ణ పరమహంస, నిన్న పుట్టినరోజు అయినటువంటి ఒక వ్యక్తి వివేకానంద, రమణ మహర్షి, శ్రీ అరవింద, జిల్లేళ్ళమూడి అమ్మ, వెంకయ్య స్వామి, వీళ్ళందరినీ కలిపి వాళ్ళు చెప్పింది చెప్తున్నాను. సైన్స్ చదువుతూ ఉంటే ఒక సైంటిస్ట్ చెప్పింది ఏముండదు అందులో, సైంటిస్ట్ అందరూ కలిసి చెప్పింది అదే. సైన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక సైంటిస్ట్ చెప్పిందే చెప్పుకుంటా, చెప్పకుండా నువ్వు గంగలో దిగుతావు. ఏం చదువుతారు మీరు? ఆ క్షణం వరకు సైంటిస్టులు ప్లస్ అది వరకు ఉన్నటువంటి సైంటిస్టులు అందరూ కలిసి చెప్పింది నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు ఈ గురువులందరూ చెప్పింది నేర్చుకోబోతున్నారు. 30,000 కాంతి సంవత్సరాలు వ్యాసము గల ఒక గోళంలో ఉన్నాము. పృథ్వీ గ్రహము దాంతో పోల్చి చూస్తే చాలా చిన్న గోళం. హృదయ గ్రహం యొక్క వ్యాసాన్ని కనుక మీరు చూసుకుంటే 8000 కిలోమీటర్లు, 8000 కిలోమీటర్లు. కానీ హృదయ గ్రహం ఎక్కడున్నదో ఆ గోళము యొక్క వ్యాసాన్ని కనుక చూస్తే 30,000 కాంతి సంవత్సరాల డయామీటర్. ఇక్కడ కొంచెం అర్థం చేసుకోండి, అది ఎంతో 30,000 కిలోమీటర్లు అంటే 30,000 కాంతి సంవత్సరాలు. ఒక కాంతి సంవత్సరం అంటే 300,000 కిలోమీటర్ల దూరాన్ని కాంతి ఒక సెకండ్లో వెళ్తుంది. మైళ్ళు చెప్పాలి అంటే 186,354 మైళ్ళు, దాని కిలోమీటర్ల మాత్రం ఉంటే రఫ్గా 300,000. ఇంకా దాని గురించి మీరు యుద్ధం చేయకండి, అది కాదండి 209,009 ఏదో ఒకటి, 300,000 కిలోమీటర్లు. కాంతి ఎంత టైంలో వెళ్తుంది అంత దూరం? మంది ఉన్నది 8000 కిలోమీటర్లే పృథ్వీ వ్యాసం. అదెంత కాంతి వేగం సెకండ్కి? అంటే ఒక సెకండ్లో కాంతి ఎన్నిసార్లు తిప్పేస్తుందో ఊహించుకోవచ్చు కదా, సుమారు 9 సార్లు తిప్పేస్తుంది. అంటే ఇలా అనే లోపల కాంతి మొత్తం పృథ్వీ గ్రహాన్ని 9 సార్లు తిప్పేస్తుంది సెకండ్లు. అది ఎంత అంటే 300,000 కిలోమీటర్లు, ఒక సెకండ్లో 300,000 కిలోమీటర్లు. అందరికీ అర్థమైంది కదా ఇది దూరం. ఒక సెకండ్లో ఎంత దూరం వెళ్తుంది? అది 300,000 కిలోమీటర్లు వెళ్తుంది కాంతి. నిమిషంలో 300,000 × 60, ఇంకా అది లెక్క పెట్టుకోవద్దు, అదో పెద్ద సంఖ్య నిమిషంలో. మరి గంటలో 60 × 60 అంతే కదా. మరి రోజుకి 20 సంవత్సరానికి అది సంఖ్య అన్యం. అది ఒక కాంతి సంవత్సర దూరం 100 కిలోమీటర్లు. 300,000 × 60 × 60 × 24 × 360. దీన్ని మీరు 30,000తో హెచ్చవేయండి, అప్పుడు అది 30,000. అది మనం అది గ్లాస్ అంచున్న గ్లాస్. దూరం అర్థమైందా? పృథ్వీ గ్రహం అందులో ఉంటుంది. నువ్వు కాంతి యొక్క ఒక సెకండ్ వేగానికే పృథ్వీ ఎందుకు పనికిరాదు? 9 సార్లు పెట్టేస్తుంది అది. అందుకనే నవగ్రహాలు ఉన్నాయేమో దానికి, అది వేరే విషయం, తర్వాత వద్దాం అది ఈ క్లాసుల్లో రాదు. కానీ ఇక్కడ ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుంది, మీకు ఒక చమత్కారం మీ చేతిలోకి ఎలా వస్తుందో చెప్పబోతున్నాను. ఎంత దూరంలో ఉందన్నారా లిమిట్? 30,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది పృథ్వీ గ్రహం. గోళం చూసి ఆ గోళం వరకు చూసుకుంటే దానికి రెట్టింపు అవుతుంది. కానీ అంత ఇంకా గొడవ ఉంటుంది, ఇంకా అన్ని అంత పెద్ద సంఖ్యలో రెట్టింపు అయినా ఏదైనా మన లెక్క కట్టదు. అంటే పృథ్వీ గ్రహం మీద వీడు టెలిస్కోప్ పెట్టి చూస్తున్నాడు. దాన్ని టెలిస్కోప్ అందరు మౌంట్ విల్సన్ లో ఉంది, దాన్ని ఇన్ఫ్రారెడ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియో టెలిస్కోప్ అని రకరకాల పేర్లు ఏమవుతాయి, అక్కడి నుంచి చూస్తున్నారు వాళ్ళు. అక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి అంటే అక్కడి నుంచి అంటే నా ఉద్దేశం మౌంట్ విల్సన్ టెలిస్కోప్ ఎక్కడుందో అక్కడి నుంచి పృథ్వీ గ్రహం మీదే ఉంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించింది, చమత్కారం ఏంటో అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించింది, అది మీరు చేయగలిగితే భూత భవిష్య వర్తమానాలు మీ చేతిలో ఉంటాయి. అది మన ఋషులకి తెలుసు, ఇంకా సైంటిస్టులకి తెలియటమే. అసలు ఆ పాయింట్ వాళ్ళకి పట్టులోకి రాలే. ఇంకా పృథ్వీ గ్రహం నుంచి సుదూరంగా ఉన్నటువంటి ఆ బృహత్ ఉత్తర బ్రహ్మాండము, అందుకే దాన్ని బ్రహ్మాండము అంటాం. మీరు ఇక్కడ ఫోటో తీశారు దాన్ని, ఈ క్షణంలో ఫోటో తీశారు. ఆ ఫోటోలు తర్వాత చూపిస్తాను నేను మీకు. ఎంత దూరంలో ఉంది అది? ఎప్పుడు తీశారు ఫోటో మీరు? ఎంత దూరంలో ఉంది అది? మీకేమైనా డౌట్ వస్తుందా? మళ్ళీ ఆలోచించండి. అన్నమాట 30,000 సంవత్సరాల కాంతి సంవత్సర దూరంలో ఉంది, ఇప్పుడు నువ్వు నొక్కావు. అంటే ఆ కాంతి దేని మీద పడింది? ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద పడింది. ఈ కాంతి అక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరింది? అంటే మీరు చూస్తున్న బొమ్మ ఇప్పటిదా, 30,000 కాంతి సంవత్సరాల కిందటిదా? ఎప్పుడు చూస్తున్నారు? పాస్ట్ చూడగలుగుతున్నారు కదా, చూడలేకపోతున్నారు, ఫోటోతో చూస్తున్నారు. అర్థమైందా నేను చెప్తున్నానో? అర్థమైందా అసలు? కానీ మన ఋషులు ఏం చెప్తున్నారు? 30,000 కాంతి సంవత్సరాల కిందటిది మీరు చూస్తున్నారు ఇప్పుడు కదా, పాస్ట్ చూస్తున్నారు. 30,000 కాంతి సంవత్సరాల తర్వాత వచ్చేది కూడా చూడవచ్చు. పాస్ట్ చూడగలిగినప్పుడు ప్రజెంట్లో మీరు ఏం చూడొచ్చు? ఫ్యూచర్ కూడా చూడొచ్చు. అది సైంటిస్టులు ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. ఎలాగ చూడొచ్చు అన్నది వాళ్ళకి అర్థం కాలే ఇంకా. కానీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు. చాలా పుస్తకాలు దాని మీద ఉన్నాయి. కానీ ఎలా, ఏమిటి? అది మన గురువుల చేతిలో ఉంది. కానీ నేర్చుకోవాలి. కష్టం అండి, చూడటం కష్టం. ఇంకష్టం దానికి. ఇంకా సింపుల్ ఉదాహరణ ఇస్తూ ఉంటారు మనిషి, మామూలు సింపుల్ ఉదాహరణ. ఒక కొండ ఉంది, కొండ కిందనే ఒక ఇల్లు ఉంది. మీది ఇంట్లో కూర్చున్నారు, కిటికీ నుంచి చూస్తున్నారు. ఒక మనిషి వస్తే ఎప్పుడు కనిపిస్తాడు? మీ కిటికీ దగ్గరికి వచ్చాక కనిపిస్తాడు. మీ కిటికీ దాటాక కనిపించింది. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు మనిషి, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. కొండ మీద నుంచి చూస్తే ఎక్కడి నుంచి వచ్చాడో తెలుస్తుంది మీ కిటికీ వరకు. తర్వాత మీ కిటికీ తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలుస్తుంది. అంటే మీకు రెండు తెలుస్తున్నాయి లేదా? అక్షణాలు ఆ వ్యక్తి యొక్క. కానీ ఒక వ్యక్తి గురించి తెలుసుకోగలిగినప్పుడు మీరు మీ గురించి ఎందుకు తెలుసుకోలేదు? టెక్నిక్ తెలియదంటే ఎలా చూడాలో తెలియటం కావాలి. దానికి ఈ శివతాండవ స్తోత్రంలో క్లూ ఉంది, డైరెక్ట్ క్లూ ఉంది. కానీ ఆ క్లాస్లో నేను ఇప్పుడు మీకు చెప్పలేను. కానీ మీరు కనుక దాన్ని రోజు వింటూ గమనించగలిగితే, డ్యాన్స్ చేయగలిగితే, దాని పేరే శివతాండవ స్తోత్రం. మీరు డ్యాన్స్ చేయలేనంటారు. మీరు డిస్కో డ్యాన్స్లో నాకు ఆ పేరు తెలియదు, క్లబ్స్లో ఎంతమంది డ్యాన్స్ చేస్తుంటారు మీకు తెలుసునో తెలియదో, దే ఆర్ కరెక్ట్. తప్పు చేస్తున్నారు వాళ్ళు. పొద్దున్నే చెప్పాను, మీరు తప్పు చేసినా అది కరెక్టే. ఎందుకంటే మీకు ఎందుకు సిగ్గు శరీరం కదపటానికో నాకు అర్థం కాదు. వాడు చూస్తున్నాడు, వీడు చూస్తున్నాడు, కదలండి. ఎందుకు ఇది చెప్తున్నాను? త్రేతాయుగంలో రావణాసురుడు రాముడికి ఒక వాగ్దానం ఇచ్చేది. నేను చాలా కోరిక ఉండేది ఇదంతా నేర్చుకుందామని. నా రాక్షస వృత్తి వల్ల నేను తప్పిపోయాను. కానీ నెక్స్ట్ టైం నువ్వు మళ్లీ వచ్చినప్పుడు నన్ను నా మొత్తం అనుచరులతో నీ కార్యక్రమానికి సహాయపడతా. నీ కార్యక్రమానికి ఆయన వాగ్దానం. చాలా ముఖ్యమైనటువంటి స్వప్నం, దానికి కావలసిన ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గరని. కానీ ఇలాంటి వాటికి ప్రూఫ్స్ అవి అడగడం ఫూలిష్నెస్. చేసి వస్తుందో లేదో చూసుకోవాలి. కానీ ప్రూఫ్స్ అడిగితే వెళ్ళాము. ఎన్ని ప్రూఫ్స్ చూస్తే వెళ్ళాము. ఆచరించగలిగితే ప్రూఫ్స్ లేకపోయినా రిజల్ట్స్ వస్తాయి. ప్రూఫ్స్ ఉందా మీరు ఆచరించకపోతే రిజల్ట్స్ రావు. ఇది యాక్చువల్ గా ఈ క్యాంప్ కి సంబంధించిన టాపిక్ కాదు. కానీ ఇక్కడ చాలా మంది నాతో మీ దృష్టిలో 25 సంవత్సరాలు బట్టే ఎప్పుడు ఉన్నారు, నా దృష్టిలో అనేక జన్మలు బట్టి ఉన్నారు. అనేక జన్మలు బట్టి ఉన్నటువంటి మీరు కావాలని ఈ సంక్రాంతి నడిపించండి. ఎందుకంటే మనం ఎంత పప్పులో కాలే విషయమంటే మన పర్వాలని కూడా మర్చిపోయాం, వాటి పేరుని కూడా మర్చిపోయాం, అవి ఎలా చేసుకోవాలో కూడా మర్చిపోయాం. మంత్లీ టెస్ట్ పెడుతూ ఉంటారు కాలేజెస్లో యూనివర్సిటీలో, తెలుసా? మంత్లీ టెస్ట్ రాయకపోతే చాలా గోల్ చేస్తారు రెసిడెన్షియల్ కాలేజెస్, అసలు మిమ్మల్ని క్లాస్కి రానివారు కూడా. కానీ మంత్లీ టెస్ట్లన్నీ ఎక్కడ పరిణతి చెందుతాయి, యాన్యువల్ ఎగ్జామ్గా మారుతాయి. ఈ సంక్రాంతి రివల్యూషన్ యొక్క యాన్యువల్ ఎగ్జామ్. రివల్యూషన్ యొక్క క్రాంతి అంటే రివల్యూషన్. చివరికి మీరు ఏ స్థితికి వచ్చారు అంటే సంక్రాంతి పిండి వంటలు చేసుకుని సినిమాలకు వెళ్తూ యాన్యువల్ పరీక్ష అలా రాస్తున్నారు, పండుగలు అలా చేస్తున్నారు. పండుగ అంటే అర్థం ఏంటి అసలు? మామూలుగా తెలుగులో పండుగ మారడం. ఏం పండుగ మారుతున్నారో నాకు తెలియదు. వయసుతో వచ్చి ముసలాళ్ళు అయిపోవటం పండుగ అంటే అది వేరే విషయం. పండుగ మారాలి. పండుగ అంటే అర్థం ఏంటి? ఏ చెట్టు యొక్క అంకురించి అది పత్రాన్వితమై పుష్పితమై తర్వాత పండుగ మారుతుంది. పండుగ మారితే ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుంది? మీరు తింటారు వేరే విషయం. తర్వాత ఏమవుతుంది? అందులో విత్తనాలు ఏమిటి? ఆ విత్తనాలు ఏమవుతాయి? అంచేత ఒక విత్తనం ఒక పండే ఇస్తుందా? ఒక్కొక్క పండులో ఎన్ని విత్తనాలు ఉంటాయి? అంటే మీరు పండుగ మారితే ఏమవ్వాలి? మీలో విత్తనాలు ఉండాలా? మీలాంటి వాళ్ళని తయారు చేసే విత్తనాలు. ఎంఎస్సీ చదివిన వాడు లెక్చరర్గా కనుక ఉంటే ఎంతమందిని ఎంఎస్సీ వాళ్ళని చేస్తాడు? ఎంతమందిని చేస్తాడు? వాడికి లెక్క తెలియదు. అది విత్తనం పండుగ మారడం. మరి ఏం పండుగలు చేస్తున్నారో మీరు ఊహించుకోండి. ఎంత భారతీయ సంస్కృతిని మనం నాశనం చేసుకుంటున్నాము. కానీ ఇప్పుడు ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి? ఖచ్చితంగా ప్రపంచంలో భూత భవిష్య వర్తమానాలను దాటివేసి అమరులైపోయేటటువంటి దరిదాపులకి ఐన్స్టీన్ లాంటి సైంటిస్టులు వచ్చేసారు. వాళ్ళ బుక్స్ చదవండి. దాని మీద రీసెర్చ్ చేస్తూ దిగ్భ్రమ చెందేవాళ్ళు. దానికి వేరే వేరే పేరు మనం ఏకత్వం అంటాం, వాళ్ళు యూనిఫైడ్ అంటారు, యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ అని. ఏకత్వం అన్నా యూనిఫైడ్ అన్నా ఒకటేగా అర్థం. ఇంగ్లీష్లో కూడా ప్రపంచానికి ఏమంటాం మనం? యూనివర్స్ అంటాం. ఎందుకు ఆ పేరు వచ్చిందో కూడా ఆలోచించడు. యూని అన్ని కలిసిపోయినటువంటి పాట, భూత భవిష్య వర్తమానాలు కలిసిపోయినటువంటి పాట. అది అర్థం చేసుకున్నటువంటి యూత్ ముఖ్యంగా నేను చెప్పేది, మీరు ఇంజనీరింగ్ చదువుతారో డాక్టర్ అవుతారో ఏమవుతారో అవ్వండి, దేశకాల పరిస్థితులు బట్టి చేయాల్సిన పని చేయాల్సిందే. కానీ మీరు ఇది కూడా ఆలోచించుకుంటూ వెళ్తే ఇప్పటి నుంచి ఏమో ప్రపంచాన్ని మీరు ఎలా మార్చేస్తారో అవి తెలుసు. అలాంటి వాళ్ళ కోసం వెతుక్కుంటున్నాను. ఇది మీ ఇష్టం. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, నాకు 90 ఏళ్ళు వచ్చేసాయండి, అబద్ధం చెప్తున్నాను, 97 ఏళ్ళలో ఉండి నేను చూడలేదు, వాళ్ళు నా దగ్గరికి రాలేదు అనుకోండి. వచ్చాడు, నా కళ్ళు కనిపించటం లేదండి, మంచం మీద ఉన్నానండి, నేనేం చేయి? చాలామంది సైంటిస్టులు లైఫ్ హిస్టరీ చదివితే, ముఖ్యంగా హైడ్రాలిక్స్ థియరీ మీద కనిపెట్టిన కొన్ని సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళు 27 అయితే ఎంతలో చావులో చచ్చిపోయారు, చచ్చిపోతూ ముందు కనిపెట్టారు. కనిపెట్టేది మీ శరీరం కాదు, కనిపెట్టేది ఇప్పుడు కనిపెడతాం, జాగ్రత్తగా ఆలోచించుకోండి, సైంటిస్టులు ఎప్పుడు కనిపెట్టినా కళలు కానీ కనిపెట్టారు. ఏ సైంటిస్ట్నైనా మీరు అడగండి, వాళ్ళ లైఫ్ హిస్టరీ కనుక మీరు చదివితే వాడు అత్యద్భుతమైనటువంటి ఒక ఫార్ములాని కానీ ఒక సంఘటన కానీ చెప్పాలి అంటే కళ్ళని చూశాడు. నీల్స్ బోర్ కళ్ళు చూశాడు. ఆల్ఫ్రెడ్ వెర్నర్ అనో సైంటిస్ట్ అన్నాడు, పెళ్ళైంది కొత్తగా కలగన్నాడు. కోఆర్డినేట్ బ్యాలెన్స్ మీకు ఆ ప్రిన్సిపల్స్ మీకు అనవసరం. కలగన్నాడు, కలగన్నాక లేచాడు, కూర్చొని ఆటం మొదలెట్టాడు. అప్పుడే పెళ్ళైంది, రెండో రోజు మూడో రోజు కూర్చున్నాడు లేవడే అక్కడి నుంచి. కళ మర్చిపోతానేమో అని భయం రాసుకుంటాడు. ఇది రాశాడంతా దాని వెన్నర్స్ థియరీ ఆఫ్ కోఆర్డినేటెడ్ కాంప్లెక్స్ అని ప్రైజ్ విన్నింగ్ ఆంటికెళ్ళ కళ్ళు చూసింది. సో దాన్ని పంపించింది. అది ఇప్పుడు పెద్ద శాస్త్రం, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో. అది లేకపోతే అసలు చాలా విషయాలు అర్థం కావు. ఎక్కడ చూశాడు? సంకల్పం, కల్పన. మీరు చూడటం నేర్చుకోండి. సైంటిస్టులు అందరూ కనిపెట్టింది కళ్ళో కనిపెడితే నువ్వెందుకు కలగన్నా? 97 వాడు అవుతానే మనసు నేను ఉంటాను. కలగటానికి ఆయన శారీరక ఆరోగ్యం అవసరం. ఇంకా మంచిదేనేమో, ఆవిడ నేను కనపడదు. పాపం ఏం ముసలాయినా పడుకుని ఉన్నాడో, నీ ఇష్టం వచ్చిన కళ్ళు కనుక్కోవచ్చు. ఇదంతా ఎందుకు చెప్తానంటే వయస్సు కానీ శారీరక స్థితితో కానీ ఇంపార్టెంట్ కాదు. ఇమాజినేషన్, ఆలోచన. ఇమాజినేషన్ అంటే ఆలోచన. పొద్దున్న చెప్పాను కదా ఆలోచన అంటే. కానీ మీకు సవ్యమైన దిశలో ఆలోచించటం కాదు, సామూహికంగా ఆలోచించటం కాదు. సైంటిస్టులు అందరూ ఎందుకు సక్సెస్ అవుతారు అంటే, ఇవాళ వాడు పుట్టింటే అంతకు ముందున్న సైంటిస్టులు ఎప్పటివాడు వాడు అన్ని చదువుతాడు, అన్నీ నేర్చుకుంటాం. అంతా నేర్చుకున్నాక భావాలను అవుతుంది. కానీ అంతా నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? 5 నెలలు. సైంటిస్ట్ ఇదివరకు సైంటిస్టులు అందరూ చెప్పిన యాటమ్ గురించి నేర్చుకోవాలి అంటే వాళ్ళు వందల సంవత్సరాలు కష్టపడి కనిపెట్టిన థియరీస్ అవంతా అవునా కాదా? కానీ మీరు ఎంతసేపట్లో నేర్చుకుంటారు? 2 నెలలు 3 నెలలు చాలు కాదా? దీని తర్వాత ఇప్పుడున్నది నేర్చుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఎంఎస్సీలో ఇప్పుడున్నది నేర్చుకుంటారు, బీఎస్సీ వరకు ఇంత పాతదే. కల్పన గురించి చెప్తుంది, సంకల్పన. సామూహికంగా నేనే ఇప్పుడు కూర్చొని ఏదో కెమిస్ట్రీ కనిపెడతానంటే ఎక్కడ ఉంటాను నేను? ఏమీ రావు. అందరూ కలిపిందే నేర్చుకున్నాక, ఇన్నాళ్ళ కిందట ఆ విషయంలో అందరూ నేర్చుకున్నా నేర్చుకున్నాక ఇప్పుడు నువ్వు నేర్చుకుంటే కొత్తదే రావచ్చు, లేకపోతే ఉన్నదాన్ని కొత్తగా ఉపయోగించుకోవచ్చు. దాన్ని టెక్నాలజీ అండి. సైన్స్ అంటే కొత్తది, టెక్నాలజీ అంటే ఇప్పుడున్న సైన్స్లో రియల్ సైన్స్ ఐన్స్టీన్ తర్వాత ఆగిపోయింది. కొత్తవేం కనిపెట్టడం లేదు, టెక్నాలజీ డెవలప్ అవుతుంది. ఐన్స్టీన్ ఇప్పుడు కంప్యూటర్ లేదు, వైర్లెస్ లేదు. ఇప్పుడు కంప్యూటర్ ఉంది, వైర్లెస్ ఉంది. దేనివల్ల ఉంది? కల్పన వల్ల. కల్పన, సంకల్పన, సంకల్పన. అది మీ మనసులో ఉండాలి. కానీ సంకల్పం ఉంది అంటే మీ రెగ్యులర్ జీవితం ఏమవు. మీ ఉద్దేశం ఏంటి? ఐన్స్టీన్ ఎప్పుడు భుంచలేదన్నా మీ ఉద్దేశం. చాలా బాగా నిర్మాణించాడు, అదే నా పేరు తెలియదు, అది బాగా వాయించాడు. చాలా పనులు చేస్తాడు. ఇంచేత సంకల్పం అంటే అర్థం ఇది తప్ప ఇంకేం ఆలోచించకూడదు అని కాదు. కానీ ఆధ్యాత్మికతలో చాలా వెధవ చేష్టలు చేస్తూ ఉంటారు. నేను నిరంతరం రామనామం చేస్తున్నానండి అంటాడు. ఆఫీస్లో కూర్చొని ఫైల్స్ చూడకుండా రామా 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 అనుకుంటాడు. ఇంటికి వస్తాడు, రామా రామా అనుకుంటే అక్కడ ఫైల్ గుర్తొస్తాయి వాడికి. ఏంటా మూర్ఖత్వం? రామా అనుకున్నప్పుడు రామా చేసుకో, ఆఫీస్ వర్క్ చేస్తున్నప్పుడు ఆఫీస్ వర్క్ చేయి. ఇదైందా ఏం చెప్తున్నాను? చెప్తే ఇదంతా నేను చెప్తున్నప్పుడు మీరేమీ దీని గురించి నిరంతరం ఆలోచించక్కర్లే. కానీ రోజుకు కొంత టైం వారగంట వెళ్తూ దీని గురించే ఆలోచిస్తాను. ఆలోచించడానికి నేను ప్రాక్టికల్ టిప్స్ ఇస్తున్నాను, అది గుర్తుంచుకోండి. మొట్టమొదటి ఏంటి టిప్స్ అని నేను పొద్దున కలిసి తిన్న రెండోది ఏం చెప్పి నిర్ణయించుకోవటం నేర్చుకోండి. రోజుకు రూపాయి చొప్పున పెట్టిన కిడ్నీస్ బ్యాంక్ లో చాలాసార్లు తల్లిదండ్రులకు ఆ కిడ్నీస్ బ్యాంకే కావాల్సి వస్తుందని నా అనుమానం. ఇంచేత రోజు రూపాయి పెట్టినా రెండు మూడు నెలలకే చాలా అయిపోతుంది. చేత రోజు కొంచెం ముందుకు వెళ్ళండి. నిర్ణయం చేసుకోవటం అనేది అనుక్షణం చేసుకోవచ్చు. ఏదైనా నిర్ణయించుకోవాలి అంటే నేను నిర్ణయం చేసుకోండి. దాన్ని నేనేం చెప్పాను, ఇతరుల మీద రుద్దకండి. మీ నిర్ణయం మీరు నిర్ణయం చేసుకుని ఇది నా నిర్ణయం, ఈ విషయంలో సినిమా చూడటం కావచ్చు, కాఫీ తాగటం కావచ్చు, స్నేహితులతో మాట్లాడటం కావచ్చు, ఈ విషయం ఆ నిర్ణయం మీరు అమలు పరచలేదు. ఇప్పుడు ఏం పర్వాలేదు, ఇది నా నిర్ణయం కానీ నేను అమలుపరచలేకపోతున్నాను అనుకోండి, చాలు. కొన్ని రోజులు ఇది చేశాక మీకు తమాషా మీ జీవితంలో చమత్కారం జరుగుతుంది. మీరు అనుకోక ముందే మీరు అనుకున్నది జరిగిపోతుంది. మీరేం చేయాలి చూసి చూడండి. ఇంతవరకు ఇది చేస్తున్నవాడు రెగ్యులర్గా 15 రోజులు దాటలేదు ఎప్పుడు వాడు ఈ మాట చెప్పడానికి, అవసరం నేను అనుకున్నది జరిగిపోతుంది. పెద్ద పెద్దవి జరగవు కానీ మీరు అనుకునేవి జరిగిపోతాయి. చిన్న చిన్న వచ్చి స్టార్ట్ చేయండి. కానీ ఎప్పుడైతే చిన్న చిన్నవి జరగటం మొదలెడతాయో మీరు నిర్ణయించుకునేటటువంటి సామర్థ్యం వచ్చేస్తుందో అప్పుడేమవుతుంది, ఇంకా మీరు పెద్ద పెద్దవి నిర్ణయించుకోగలుగుతారు. కానీ మీరు ఎప్పుడేమంటారు, పెద్ద నిర్ణయించుకుంటానంటారు, దాని మీద మనస్సు ఉండదు, నిర్ణయాత్మక శక్తి రాదు, చివరికి ఏమంటారు, యథవ జీవితం ఏం కాదు, మీరు నిర్ణయించుకోవటం శక్తి ఉపయోగించుకోవటం, దానికి ఏ గురువు మాత్రం ఏ మహత్వుడు మాత్రం ఏమి చేయగలరు, ఇది మొదటి చమత్కారము నిర్ణయించుకునేటటువంటి. ప్రతి చోట నిర్ణయించుకోండి, అది ఇతరుల మీద కానీ ఇది జరగాలని కానీ నొక్కకండి, దెబ్బలాడకండి, జరగలేదు. 10-15 రోజులు మీరు ఏ పని చేస్తున్నా మీ నిర్ణయం అనుకోండి. ఏ పని చేస్తాను ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇది చేయగలరా అందరూ, చేయలేరా, చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త చేతులు ఎత్తింది. నేను అలా నిర్ణయించుకుంటానని నిర్ణయించుకోగలరు కదా. కానీ ఇలాగ మీరు 15 రోజులు చేశాక మీరే చూడండి ఏమవుతుంది. సడన్ గా మీరు అనుకున్న జరగటం చిన్న చిన్న అవుతే తక్షణం జరుగుతుంది. ఎవరో స్నేహితుని కలవాలనుకుంటారు మీరు, వాడే వస్తాడు. ఎవరో చాలా రోజులు బట్టి ఉత్తరం రాయలేదు, వాళ్ళు ఎక్కడున్నారో నాకు అడ్రస్ తెలియదు, వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఇవన్నీ జరుగుతాయి, గమనించుకోరు మీరు. ఇంకేంటి, ఇది మీకు ఇంపార్టెంట్ కాదు కదా, మీరేదో అనుకుంటారు. కానీ ఇది అనుకోవటం మొదలెట్టాక మిగతావి జరగటం మొదలెట్టాయి. ఇంకెంట లైన్ చెప్పబడ్డారు మీరు, 4 బిందువులు కల్పించాక ఆటోమేటిక్ గా ఆ లైన్ అదే డైరెక్షన్లో స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది. ఎంత దూరం ముందు ఈ 4 కలపటమే కష్టం, కానీ ఈ దూరం కలపటం కష్టం కాదు. మీరేమో ఆ బిందువు తీసుకుంటారు. ఉదాహరణార్థమైన ప్రాక్టికల్స్ గురించి ఇది చేయటానికి మొదలెట్టాలి. కలిసి తినాలి, నిర్ణయించుకోవడం నేర్చుకోవాలి. ఇంకా ఏం చెప్పండి, ఉత్తర దిశలో తల పెట్టి పడుకోకండి, నిద్రపోకండి. తల పెట్టుకోవచ్చు, హాయిగా అన్ని చేయొచ్చు, నిద్రపోకండి. దానికి కారణం చెప్పండి. ఇంచేత పృథ్వీ తత్వము, దాని గురించి ఏం చెప్పాను నేను, పృథ్వీ తత్వాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకున్నవాడు వాడు నేర్చుకున్న లెవెల్ బట్టి చిన్న లీడర్ దగ్గర నుంచి వరల్డ్ లీడర్ వరకు వెళ్ళిపోతాడు. ప్రిన్సిపల్ అదే, ప్రిన్సిపల్ ఏం మారదు. బుద్ధితత్వాన్ని కనుక మీరు అర్థం చేసుకోగలిగితే, అందుకే గురువుల దగ్గరికి వీళ్ళందరూ వెళ్తూ ఉంటారు. మీరు చూశారో లేదో, మనం వెళ్ళినా వెళ్ళకపోయినా వాడు గ్యారంటీగా ఉంటారు. మీకు అసలు ఏ కోరిక లేదు, ఏమీ చేయాలని లేదు. ఇంకా మీకెందుకు గురువులు కానీ మహాత్ములు కానీ, ఎవరికి కావాలి మహాత్ములు, వాళ్ళకి ఏదైనా చెయ్యాలనుంటే అడ్డు తగులుతూ ఉంటే దాన్ని ఎలా పోగొట్టుకోవాలో తెలియకపోతే వెళ్తారు. మీకు అసలు ఏముందని వాడు తినే ఇచ్చేస్తే దండం పెట్టేసి ఓకే, మీ ప్రయత్నాలు ఏమీ చేసుకోరు. హృదయతత్వము పొలిటీషియన్ని నిర్మిస్తుంది. ఈ పొలిటీషియన్స్ నాకు తెలియదు, నా దృష్టిలో పొలిటీషియన్స్ అంటే ఓ శ్రీకృష్ణుడు, ఓ అర్జునుడు, అందులో శాసిస్తారు వాళ్ళు ప్రపంచం. ఇప్పటికీ నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను, అబ్రహాం లింకన్ గురించి మనకు తెలుసు, రష్యాలో ఎవరి గురించి తెలుసు అందరికీ, ఏదన్నా తెలుసా, తెలుసు కదా, అందరినీ కానీ కృషి మిగతా గురించి తెలియదు. ఇండియా గురించి మాట్లాడితే పుస్తకాలు కూడా వచ్చాయి ఆఫ్టర్ నెహ్రూ అని. ఇప్పుడు వాళ్ళకి అసలు నెహ్రూ అనవసరం, అసలు ఆ కుటుంబమే మనకు వద్దంటున్నారు. అది మీరు నువ్వు ఎంత వద్దన్నా ఆ నెహ్రూ కుటుంబం మీద, నెహ్రూ మీద వాళ్ళ పుస్తకాలు ఫారినర్స్ రాశారు. ఆఫ్టర్ నెహ్రూ అసలు ఎవరు కనిపించలే వాళ్ళు, ఇప్పుడు కనిపించటం లే ఆఫ్టర్ నెహ్రూ. అవటానికి అవుతూ ఉంటాడు ఎవడో ఒకడు వాడి స్థాయి బట్టి. హృదయతత్వం కొంచెం అందరికంటే ఎక్కువగా ఉన్నాడు, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడు, అప్పుడు చీఫ్ మినిస్టర్ అయిపోతాడు, అప్పుడు ఎమ్మెల్యే అయిపోతాడు. కానీ హృదయతత్వం పూర్తిగా తెలుసుకున్నటువంటి ఓ చిన్న కుర్రవాడు, వాడిలో హృదయతత్వం ఉంది అని చంద్రగుప్తుడు చూసి, చంద్రగుప్తుడిని చాణకుడు చూశాడు. ఇక్కడ తెలుసుకున్నాను ఎందుకు పనికిరాని వాడు, చిన్న కుర్రవాడు ఆడుకుంటున్నాడు, వాడి మాటల్లో పట్టుకున్నాడు. మాటల గురించి చెప్తున్నాను, ముఖ్యంగా వాయుతత్వం తర్వాత ఆకాశతత్వంలోకి వెళ్ళాలి. ఆకాశతత్వం అన్నా శబ్దం అన్నా ఒకే, ఇందులో ఏంటి ఇదంతా చెప్తున్నారు మాస్టర్. కానీ ఇందాక మొదట నేను చెప్పింది దీనికి సంబంధించింది కాదు, కానీ కొంచెం దాన్ని ఆలోచించగలిగితే భూత భవిష్య వర్తమానాన్ని మీరు పట్టుకోగలరు. కొండ మీద ఉంటే ఇందాక నేను ఉదాహరణ ఇచ్చింది ఇంకా ఈజీ, నేను కాంతి సంవత్సరాలు ఏమంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఇది కష్టం కాదు కదా, లోపల కూర్చుంటే మీకేం తెలీదు. కానీ మీరున్న చోటుకి అటువైపు నుంచి వస్తున్నవాడు వచ్చటం, మళ్ళీ ఇటు వెళ్తాడు, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీకు చూపిస్తుంది, ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడికి వచ్చాడు, ఎక్కడికి వెళ్తాడు. నేను మీ గురించి ఎందుకు తెలుసుకోలేదు, మీరు అది తెలుసుకోగలిగినటువంటి వ్యక్తి అలా చెప్పగలిగేవాడిని మనం ఆస్ట్రాలజర్ అనే పేరుతోనూ, గురువుగా అనే పేరుతోనూ, మహాత్ముడు అనే పేరుతోనూ ఇప్పటికీ మనం కొలుస్తూనే ఉన్నాం. అది తప్పని నేనంటే వాళ్ళకి ఆ శక్తి ఉంది, కొంచెం ఉంటే ఆయన చెప్పిన కొన్ని సక్సెస్ అవుతాయి, ఎక్కువగా ఉంటే చెప్పిన చాలా సక్సెస్ అవుతాయి. నాస్ట్రడామస్ లాంటి వాడు చెప్తే ఇప్పటికీ కరెక్ట్ అవుతుంది. ఈ ప్రిన్సిపుల్స్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఇప్పుడు నేను చెప్తున్న లిస్ట్ గుర్తుంచుకోండి. హృదయతత్వము పొలిటీషియన్స్, జలతత్వము బిజినెస్ పీపుల్, అగ్నితత్వము సైంటిస్ట్స్, వాయుతత్వము యాక్టర్స్. అంటే మీరు చెప్పచ్చు ఎన్టీ రామారావులో ఎక్కువ వాయుతత్వం ఉందా, ఇవాళ ఏదో చిన్న రోజు నుంచి హీరో అవుతాడు ఏదో సినిమాలో వాడికి వాయుతత్వం ఎక్కువ ఉందా మీరే చెప్పచ్చు. ఒక రోజు వేసి మాయం అయిపోతున్నారు. సావిత్రి అలాంటి వాళ్ళు మనకి ఇప్పుడు గుర్తు, ఇప్పుడు హీరోయిన్స్ చాలామంది పేర్లు కూడా తెలియదు, వస్తారు కొన్ని సినిమాలు వేస్తారు వెళ్ళిపోతారు. ఏంటి లోటు వాళ్ళకి వాయుతత్వం, వాయుతత్వం కరెక్ట్గా చేసుకుంటే వాళ్ళు జగత్ విఖ్యాత అయిపోతారు. చార్లీ చాప్లిన్ ఎంత అందగాడో తెలుసా, చార్లీ చాప్లిన్ గురించి తెలిసే ఎంత అందగాడు అందగాడా, చూస్తే నవ్వుస్తుంది పుట్టూరు మీ సార్లు. మన చిరంజీవి సినిమా ఏంటది చంటబ్బాయిలో చార్లీ చాప్లిన్ని ఇమిటేట్ చేశాడు, కానీ ఎంత ఇమిటేట్ చేసినా వాడి వికిల్తనం ఎలా వస్తుంది, చిరంజీవి అందగాడే చార్లీ చాప్లిన్తో చూస్తే. కానీ చార్లీ చాప్లిన్ పేరు అందరికీ తెలుసు, ప్రపంచం అందరికీ తెలుసు అనుకుంటాను. ఏంటి మీరు వాయుడు ఉందండి, వాయు తత్వం ఆకాశతత్వం ఉన్నవాడు గురువు అవుతాడు, టీచర్ అవుతాడు, క్రైస్ట్ మహమ్మద్ శుక్ల గురువులు రామకృష్ణ పరమహంస ఎందుకయ్యాడు అంటే ఆకాశ సత్యం ఎక్కువగా ఉంటాడు సత్యశక్తి చేత. ఈ ఐదు ప్రిన్సిపల్స్ మీరు ఎప్పుడైతే పట్టుకోగలుగుతారో, మూడు పట్టుకుంటే కెమిస్ట్రీ మ్యాజికల్ చేస్తుంది, ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్. ఈ ప్రపంచాన్ని, ఈ ఐడెంటిటీని మీరు పట్టుకోగలిగితే పొలిటీషియన్స్, బిజినెస్మెన్, సైంటిస్ట్, యాక్టర్స్, టీచర్స్ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? బాబా దగ్గరకో, వెంకటేశ్వర స్వామి దగ్గరకో వెళ్తున్నారా లేదా? ఏమీ తెలియనటువంటి వాడు వాళ్ళ మీద కమెంట్ ఎందుకు వెళ్తున్నారు? నువ్వు వాడిలాగా డబ్బు ఉన్నవాడు అయితే తెలిసేదేమో ఎందుకు వెళ్తున్నారు? డబ్బు అది లేకుండా ఏదో ప్రెస్ రిపోర్ట్ చేస్తున్నావు కనుక నీకు అంతే ఉంది. లాజిక్ అర్థమవుతుంది. అంటే ఇక్కడ కమెంట్స్ కాదు మీరు చూడాల్సింది, వాస్తవాన్ని చూడటం నేర్చుకోండి. అది నాలుగు స్టెప్. ఇవన్నీ రాసుకోండి మీరు. మొట్టమొదటిది కలిసి తినది, రెండవది నిర్ణయించుకోవటం నేర్చుకోవాలి, మూడోది, నాలుగోది ఇప్పుడు ఏం చెప్పి. ఐదు ప్రిన్సిపల్స్ మీరు చూస్తూ ఉంటే తెలుస్తుంది. ఈవెన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ లో కూడా ఒక చిన్న కుర్రాడు ఉంటాడు, వాడి మాట అందరూ వింటాడు. చాలా చిన్న కుర్రాడు ఉంటాడు, మీరు అబ్జర్వ్ చేశారు లేదు? కాలేజెస్ లో చూసుకోండి, ఎందుకు వాడి మాట అందరూ వింటున్నారు? ఏ తత్వం ఉండి ఉంటుంది వాళ్ళు ఎక్కువ? మీ ఇష్టం చెప్పండి. మీరు వృద్ధి తత్వం ఎక్కువగా ఉంటుంది, వృద్ధి మీద శాసించగలుగుతాడు. వద్దంటే డబ్బు, ముట్టుకుంటే మట్టి కూడా బంగారం అయిపోతుంది అన్న ఫ్యాక్ట్ మీరు అందరూ ఒప్పుకుంటారు. కొంతమంది అంతే వాడు, ముట్టుకుంటే బంగారం అయిపోతుంది. కొంతమంది పాపం అంచేత ముట్టుకుంటే బంగారం అవ్వాలంటే మీలో ఏముండాలి? చెన్నీళ్ళు బాగా తాగేస్తే సరే. నీరు తాగమన్నా జల తత్వము గురించి చెప్తున్నాను, ఆ తేడా తెలియదు మీకు. ప్రిన్సిపల్ గురించి మాట్లాడుతున్నాను, జలం గురించి మాట్లాడతాను. పృథ్వీ గురించి మాట్లాడటలే, పృథ్వీ తత్వము గురించి మాట్లాడుతున్నాను. పట్టుకోండి. సైంటిస్ట్ అవ్వాలని ఉందండి, అగ్నితత్వం తెలియదు. ఫిల్మ్ యాక్టర్ అవ్వాలండి, ఫిల్మ్ యాక్టరే ఒక్కళ్ళే, మన స్నేహితుల్లో కూడా చాలా మంచి యాక్టర్స్ ఉంటారు, మీరు చూశారు లేదు? ఉంటారు. అట్లీస్ట్ నాకు తెలిసిన కాలేజీ యూనివర్సిటీలో బనారస్ యూనివర్సిటీ ఒంగోలుకి పది రెట్లు ఎక్కువ ఏరియా ఉంటుంది. యూనివర్సిటీ ఏరియాయే దీనికి పది రెట్లు ఉంటుంది ఒంగోలుకి. ఇక్కడ నేను చూస్తూ ఉండేవాడిని, 10,000 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. కొంతమంది అయితే అద్భుతమైన యాక్టర్స్. ఉమేష్ అని నా స్నేహితుడు ఒకతను, నేను సినిమా చూసి సెకండ్ షో బయటకు వచ్చేవాడిని. అతనికి ఏదో టాపిక్ ఇచ్చేవాడిని, మా నోటికి వచ్చిన టాపిక్ ఇచ్చేవాడిని. సైకిల్ మీద వస్తూ ఉండేవాడిని. మళ్ళీ యూనివర్సిటీ హాస్టల్కి రావాలి. యూనివర్సిటీ ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతకంటే మొదటి సినిమా హాల్ ఇంకో 8, 18 కిలోమీటర్లు మేము వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం. మరి వస్తూ ఉంటే అతను ఒక టాపిక్ ఇచ్చి పాడమనేవాళ్ళం, పాట మొదలెట్టేవాడు. చాలా మంది వాళ్ళ ఇళ్లకు వెళ్తాం మానేసి మా హాస్టల్ వరకు వచ్చి అతను వెనక అతల వెళ్ళేవాడు. అంటే 18 కిలోమీటర్లు రావాలి మళ్ళీ యూనివర్సిటీకి. ఏం టాలెంట్ ఉంది వాళ్ళు? వాలీబాల్. ఇప్పుడు నాకు తెలియదు ఎక్కడున్నాడు. నేను 74లో సంగతి చెప్తున్నాను. చేత మీరు ఏదో సక్సెస్ఫుల్ అవ్వాలని ఏం లేదు, దాన్ని ఉపయోగించుకుంటే వాడు సక్సెస్ఫుల్. ఉపయోగించుకోకపోయినా ఆ శక్తి మీకు కనిపిస్తూనే ఉంటుంది. అంచేత ఒక సమాజం మీరు ఊహించుకోండి, తల్లిదండ్రులు దాన్ని గుర్తించగలుగుతారు ఆ తత్వాన్ని. కష్టమేం కాదండి, గుర్తిస్తే చాలా ఈజీగా యాంగిల్లో పిల్లవాడిని డైరెక్షన్ ఇవ్వచ్చు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దాని ఆధారంగా ఉంటాయి. చేత వాడు పుట్టినప్పుడే మీరు నిర్ణయించుకుంటాడు, వాడు పొలిటీషియన్ అవుతాడా? సంభావ్యత కష్టం అనిపిస్తుంది, గుర్తించక కష్టం. దాని ప్రిన్సిపల్స్ తెలియాలి. మీతో చెప్తున్నారు, ఒక పిల్లవాడి మాట అందరూ వింటారు అంటే పృథ్వీ తత్వం. అదైనా వాడు ముట్టుకుంటే డబ్బు, ఉన్నారు కొంతమంది, మీరు చూసి ఉంటారు జల తత్వం ఎక్కువ, సైన్స్ అగ్ని తత్వం ఎక్కువ, యాక్టింగ్ టాలెంట్ అది వాయు తత్వం ఎక్కువ ఉంది. కొంతమంది ఏమీ చేయరు, కబుర్లు చెప్తారు, అందరూ వింటారు. ఏం తత్వం ఎక్కువగా ఉంది? ఆకాశ తత్వం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా అది టీచింగ్ లైన్ లో వెళ్తుంది. అది ఇంకా బాగా వెళ్తే ఎక్కడికి వెళ్తాడు? గురువు లెవెల్లోకి వెళ్తాడు. చేత మీరు ఏమి చేసినా కూడా, ఏమి చేసినా ఈ ఐడెంటిటీ మీదే రకరకాలైనటువంటి ఉంటాయి. ఉదాహరణకు పొలిటీషియన్ అంటే ఏమన్నా నేను, కానీ వాడికి చమత్కారం ఉంది. వాడు ఏం నిలబెట్టి కూడా మాటని, కానీ వాగ్దానాలు ఇచ్చి పాలిస్తూ ఉంటాడు కదా. ఎలక్షన్స్ వచ్చాయంటే మీకు వాగ్దానాల పరంపర వచ్చేస్తుంది. అంటే ఏ శక్తి ఉంది అక్కడ? ఆకాశతత్వది. కానీ గురువు వాగ్దానాలు వేరు, ఈ వాగ్దానాలు వేరు. అంచేత ఆకాశతత్వం తక్కువ అక్కడ. కానీ ఆకాశతత్వం ఉండాలి, మాట్లాడాలి. మరి జలతత్వం, పొలిటీషియన్ అవ్వాలంటే జలతత్వం ఉండాలి అక్కర్లేదు. వాడిది కావచ్చు, పక్కవాడిది కావచ్చు, వాడితే అనుకుందాం మనకి ఎందుకు గోదావరి. అంచేత ఏం కావాలి వాడికి? జలతత్వం ఉంది. ఇదంతా సైంటిఫిక్ అంటే లాజిక్. సైన్స్ అంటే అర్థం ఏంటంటే ఇది ఇది అవుతే దాని తర్వాత ఇది అవుతుంది అనే లాజిక్. అది లాజిక్ అవ్వకుండా వాడు ఎలక్షన్ ఏం గెలుస్తాడు? సరే, ఇప్పుడు యాక్టర్సే పొలిటీషియన్స్ లోకి వస్తున్నారు కనుక నాకు తెలీదు. కానీ నా ఉద్దేశం పొలిటీషియన్స్ ఆర్ ఆగేది. ఎంత పవర్ ఉందో చూసారు, ఇలా చేపెట్టేసారు. నేను నోరు మూసేస్తున్నాను, 5 మినిట్స్ బ్రేక్. ఎన్నో సర్దుకో తెలియదు, కానీ దీని తర్వాత 15 నిమిషాలేగా టైం ఉంది. సరేలే, ఎంత అవుతాయి? 5 మినిట్స్ బ్రేక్ ఇచ్చాక నేను కరెక్ట్గా 8 o'clock స్టాప్ చేసేస్తాను. ఇంకా మీరు కళ్ళారిపడి వాచి చూసుకోవద్దు, నేను చూసుకున్నాను. ఇప్పుడు దీన్ని కనుక మీరు మీ ఇంట్లో పెట్టుకుంటే, నార్త్ ఈస్ట్ దిశ కావాలి అంటే ఇది ఈజీ అవుతుంది మీకు ఇంట్లో పెట్టుకోవడానికి. అర్థమైందా లాజిక్? ఇది ఈస్ట్ ఇది వైపు పెట్టి ఇది నార్త్ వైపు పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా సెట్ అవుతుంది ఏ దిశ ఏవైనా, అవునా కాదు? కానీ మ్యాపింగ్లో అది ఎందుకు వచ్చింది అంటే, దిశల గురించి తెలియనటువంటి వాళ్ళు మ్యాప్లు తయారు చేస్తారు. వాళ్ళ వీలు బట్టి అలా పెట్టుకుంటారు. మ్యాపులు కనిపెట్టిన వాళ్ళకి ఈ జ్ఞానం లేదు. కానీ మీకు నా సలహా ఏంటంటే, ఇదందరూ మీరు తీసుకుని మీ ఇంట్లో పెట్టేసుకోండి. ఈ యాంగిల్లో నార్త్ ఈస్ట్ కరెక్ట్గా పెట్టుకుంటే ఇది కరెక్ట్ యాంగిల్లో వచ్చేస్తుంది. వస్తే ఏంటి, నార్త్ సంపదలు మిగతా ముందు నేను చెప్పనున్నానే, కానీ ఈస్ట్ జ్ఞానము. జ్ఞానం మీద ఆధారపడి సంపదలు వస్తాయా రావా అన్నది మీరు చెప్పాలి. జ్ఞానం లేకుండా సంపద వస్తుందా? అంచేత జ్ఞానము సంపదలు సవ్యమైన దిశలో ప్రవహిస్తాయి. ఇది అందరూ ఇంకా ఇలా పెట్టేస్తుంది అంటే, ఇలా అంటే ఆ నార్త్ ఈస్ట్ చూసుకుని పెట్టుకోండి కంపాస్లో. దీని మీద పెద్ద సైంటిఫిక్ రీసెర్చ్ జరిగింది, జియోస్ట్రెస్ మేనేజ్మెంట్ అని. ఆ సైన్స్ ఇప్పుడు క్లాసులు కావు, కానీ జిఎస్ కృష్ణ అనేటువంటి ఆయన దీంట్లో ఎక్స్పర్ట్. సైంటిస్టులు కూడా ఇప్పుడు ఆయన దగ్గరికి వస్తున్నారు ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి. సైన్స్లో ఫిబొనాచీ సిరీస్ అని ఉంటుంది. ఇదంతా మీకు ఆ సిరీస్ అవి మీకు అక్కర్లే. ఇది దాని మీద ఆధారపడినటువంటి విజ్ఞానం, మ్యాథమెటిక్స్ చేత. ఇక్కడ ఎవరైనా కార్యకర్తలు ఎవరైనా ఉంటే ఇది బాధ్యత తీసుకోగలిగితే కావాల్సిన వాళ్ళకి ఫ్రీగా ఇవ్వకండి. ఫ్రీగా ఇచ్చిందేది మంది ఇది. అంచేతే వాడు ఓటు కొంటే ఓటు ఉచితం అంటాడు, పనికిరాని ఉచితంగా ఇస్తాడు, పనికి వచ్చేదానికి డబ్బు తీసుకుంటాడు. ఫ్రీగా ఎందుకు ఇస్తాడు? ఇస్తే వాడు అడుగు తినాలి, ఆ బుర్ర ఉండాలి. ఫ్రీగా ఇస్తున్నాడు అంటే ఏదో ఉండేది ఏంటి, డబ్బు తీసుకుంది. నా దగ్గర తీసుకోక బాకీ ఇచ్చానండి, నేను దీనికి డబ్బు ఇవ్వలేదు. ఇది కావాల్సిన వాడు ఒకసారి చేతులు ఎత్తండి. దీని కాస్ట్ ఎంత అవుతుందండి? రఫ్గా ఎంత అవుతాయి? ఏముంది మీ జీవితాన్ని మారిపోతే. దాని తర్వాత మీరు డిఎస్ కృష్ణ గారితో నేను మీకు సంపర్కం కలిగిస్తాను. ఆయన మీ ఇంటికి వచ్చే మెషిన్ ఉంది, చాలా విచిత్రమైనటువంటి మెషిన్ ఏంటంటే అందులో గొప్పతనం సైంటిఫిక్ మెషిన్, మీరు చేయొచ్చు ఆ మెషిన్ తీసుకుని. 75,000 ఎంతో ఆ మెషిన్, ఆయన 5,000 ఇవ్వటానికి ట్రై చేస్తున్నాడు. 5,000 అంటే చాలా మంది కొనేయగలరు, ట్రై చేస్తున్నాడు ఆయన, ప్రయత్నిస్తున్నాడు. కానీ ప్రయత్నం అంటే చాలా మంది సహకరించగలగాలి సైంటిస్టులు దాన్ని చౌకలో ఇవ్వటానికి ఆ మెషిన్. కానీ ఆ మెషిన్ ఏంటంటే గొప్ప, యూ విల్ డిమాన్స్ట్రేట్ మీ నాలిక కింద వెట్ ఉంటుంది లాలాజలం అంటాం, ఆ లాలాజలాన్ని పెట్టి ఆయనకి ఇచ్చేయండి. మీరేదో ట్యాక్సీలోనో మీ కారులో ఎందులోనో ఎక్కడో దిగండి, 5,000-6,000 కార్లు ఉన్న చోట దింపండి, కారు అక్కడ పెట్టేయండి, మీరు వచ్చేయండి, మీరు కారు దగ్గర ఉండకండి, ఈయన ఎక్కడో ఇంట్లో ఉంటాడు, కరెక్ట్గా మీ కారు ఏదో చెప్తాడు, అంత యాక్యురేట్. ఇంకా మిగతా చాలా ఉన్నాయి, ఇంకేంటి, కొందరు సీతామహేశ్వరి గారు వాళ్ళు చూశారు నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ అది ఎలా సెట్ చేస్తుందో ఇవన్నీ. ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి యుఎస్ఎస్ మేనేజ్మెంట్ అనే సైన్స్, దానికి ఏం చేయాలో తెలియకున్న పరిస్థితులు ఇది కనిపెట్టబడింది. కారణం అదే, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ యాంగిల్లోనే తయారు చేశారు సప్తఋషి ఆశ్రమంతో పట్టుకున్నారని. ఇది ఇంట్లో ఉంటే చాలు, మీరేం చేయక్కర్లేదు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు కానీ ఆ డైరెక్షన్లో పెట్టుకోవాలి అంతే, అందుకంటే మీరేం చేయక్కర్లేదు ప్రస్తుతం. దాని తర్వాత దాని సైన్స్ అది దానికి నేను రెడీ చేశాను, గ్రూప్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దాని మీద లెక్చర్లు ఇవ్వటానికి సైంటిఫిక్గా మీకు ప్రొజెక్షన్ చేసి అంతా చూపిస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చందాయి, నువ్వు ఆయన అడ్రస్ ఇచ్చే సాఫ్ట్వేర్ ఇంజనీర్, యూ కెన్ కాంటాక్ట్. దాని సైన్స్ అంతా ఇప్పుడు నేను చెప్తుందంతా ఆయన సైన్స్ బేసిస్, ఇది నాకు తెలియదు, ఆయన చెప్పింది అర్థమైంది, అర్థమైనంతా చెప్తుందండి. కానీ ఉపయోగపడేది ఇద్దాం మీకు చమత్కారాలలో, మీకు అందజేసేటటువంటి ఒక చమత్కారం ఏంటి అంటే మీరు వాయుపుత్రుడు, డౌటా మీకు? కానీ వాయుపుత్రుడు కూడా రాముడితో కలవనంత వరకు అడుగుతున్నాడు. ఎలాంటి స్థితిలో రాముడిని కలుసుకున్నాడు? రాముడే అడుగు తింటున్నాడు కదా. అప్పుడు ఎవడైనా ఊహించగలడా వాడు అంత గొప్పవాడు రాముడే? హనుమంతుడు ఎక్కడున్నాడు? వాలి వాళ్ళతో భయపడే వాళ్ళిద్దరు ఋషముఖ పర్వతం మీద ఉన్నారు. ఇంకా ఋషముఖ పర్వతం రావడానికి వాడికి ధైర్యం లేదు వాలి. కానీ ఒకసారి ఆ కరెక్ట్ లైన్లో పడగానే అసంభవాన్ని సంభవం చేశాడు. మరి మీరు ఎందుకు చేయలేదు? మీరు వాయిపుత్రులేదు. రేపు అసలు క్లాస్ రివల్యూషనరీ బుక్స్ లో మొదటి బుక్ రేపు పూర్తి చేస్తాను, అందులో ఉన్న విషయాలు వెనక ముందు కలిపి చెప్తున్నాను. ఇప్పుడు రేపు సీక్వెన్స్ లో చెప్తుంది. సమయ దానమే యుగధర్మం, టైంని యూటిలైజ్ చేయండి. కానీ అది రేపు చెప్తాను నేను క్లాసెస్. నేను చెప్తున్నాను ఆకాశం, నేను వాయుతత్వం చెప్తూ ఆకాశతత్వం గురించి, శబ్దం శబ్దాలను బట్టి ఆకాశతత్వం, స్పర్శను బట్టి వాయుతత్వం, దృష్టిని బట్టి అగ్నితత్వం, రుచిని బట్టి జలతత్వం, వాసనను బట్టి పృథ్వీతత్వము నిర్ణయించుకోవచ్చు. దీస్ ఆర్ ది టెస్టింగ్ మెటీరియల్. వాసన బట్టి పృథ్వీతత్వం ఎంత ఉందో చేయగలం ఒక వ్యక్తిలో. మీరు వాసన చూడగలరు చూడలేరా? రొంపదేదో అనుకుందాం. చేత వాసన మిగతా నాలుగింటి కంటే ఎక్కువ ఉంటే వాళ్ళలో పృథ్వీతత్వం ఉంది. వాసన మెజర్ చేయడం ఈజీ, డిఫికల్ట్, అనేక మెషిన్స్ ఉన్నాయి. కానీ ఈ యాంగిల్లో అవి చేయటం లేదు. మీరు చేయగలరా? కేవలం ఒక శంఖాన్ని బట్టి మీ కారు ఎక్కడ ఉన్న ఇంకోటి మీరు కనుక ఆయనకి అది ఇచ్చేస్తే ఏంటది స్వాధీనం. మీరు ప్రపంచంలో ఎక్కడైనా ఉండేది వాడు చెప్పేస్తాడు ఎక్కడున్నారు మీకు. మీరు కూడా చెప్పగలరు, మ్యాజిక్ అనేది అక్కడ, ఇట్ ఈజ్ అ మెషిన్. అలాగే వాసనే వాసన, మిగతా నాలుగింట్లో 5 తత్వాలు ఉన్నాయి కదా. వాసన ఎక్కువ ఉంటే పృథ్వీతత్వం ఎక్కువ ఉంటుంది, రుచి ఎక్కువ ఉంటే జలతత్వం ఎక్కువ. అంచేత ఓ రామ నీ నామం ఎంత రుచి రామ రాసిన వాళ్ళలో గ్యారంటీగా జలతత్వం ఎక్కువ ఉంటుంది. లాక్టా పాట ఎలా రాస్తాడు రుచి? ఉదాహరణ చెప్తున్నాను, నిజం అనుకోకండి, నాకు తెలియదు ఆ భక్తుల గురించి, నేను ఎక్కడ టెస్ట్ చేసేది వాళ్ళని. ఉదాహరణగా చెప్తున్నాను, రుచి అంటే జలపెట్టాలి, రుచి కరెక్ట్గా ఉంటే ఏమొస్తుంది మీకు? డబ్బులు వస్తాయి. వాసన కరెక్ట్గా ఉంటే అంచేతే ఇది రియల్ ఎస్టేట్ ఏంటని భూమిని నమ్మి ఇచ్చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా తెలియతత్వం అంటే ఏంటి, వాళ్ళు వాసన పట్టుకెట్టేస్తారు, ఎక్కడ భూమి చౌకగా ఉంది, తర్వాత ఎక్కడ వాసన పసిగడతారు, దాని విలువ పెరుగుతుంది. అది తర్వాత వాళ్ళని చూసి వాసన చూడటం తెలియని వాళ్ళని దమ్ములో దిగుతారు, పాపం. వాసన వృద్ధితత్వం, రుచి జలతత్వం. చూడగలగటం సైంటిస్ట్, సైంటిస్ట్ చూడగలుగుతారు. అది అర్థమైన సైంటిస్టులు ఏం చేస్తారు, చూస్తారు. యాపిల్ పండు కింద పడింది, అందరికీ యాపిల్ పండు కింద పడిపోయి చూస్తాడు. న్యూటన్కి గ్రావిటేషన్ లా చూడగలిగాడు, అక్కడ చూడటామంటే అది చూడగలిగాడు. యాక్టర్స్ స్పృశిస్తారు, మీ హృదయాన్ని స్పృశిస్తారు కథ. ఇందాక పాట విన్నారా, జగమంత కుటుంబం నాది, ఏమైనా స్పృశించిందా మీకు? తర్వాత ఎప్పుడైనా ఇప్పుడు నాకు టైం లేదు, కానీ మన వాళ్ళందరూ ఇక్కడ దాని గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు. అమెరికా నేను వెళ్ళినప్పుడు ఈ పాట విన్నాను, విన్నాక అది స్పృశించింది, అందరినీ వినమంటారు. స్పృశ దేని మీద ఆధారపడుతుంది? వాయుతత్వం, శబ్దము. ఇది మీకు స్కేల్ సిచ్యుయేషన్, మీ తత్వాన్ని మీరు గుర్తించుకోవటం. టైం అయిపోయింది ఇవాళ క్లాస్ అది. జై గురుదేవ్. రేపు పొద్దున్న క్లాస్ నుంచి నేను క్రాంతిధర్మి సాహిత్యంలో మొదటి పుస్తకం 20వ పుస్తకం అది, అది రేపు 2 క్లాసులు ఉంటాయి కదా నాది, దాని తర్వాత ఎల్లుండి ఉంటుంది క్లాస్ పొద్దున్న, అంతే కదా. అంచేత వీలవుతే రేపు మధ్యాహ్నం దాంట్లో ప్రాక్టికల్స్ చేయిస్తాను మీకు. అందులో థియరీ ఏం చెప్పాను, ఇంకా థియరీ చెప్తే మీరేం అడగటంలే, ఎలా చేసుకోవాలో ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యారా అర్థమవుతుందా? ఎంత సులభమో అర్థం చేసుకోండి ఖచ్చితత్వం. కానీ ఒక చిన్న సలహా ఏంటి అంటే, ఇంకోసారి శివతాండవ స్తోత్రం చూద్దాం. టైం ఎక్కుతుందా మీకు? వెళ్ళిపో టైం పెట్టొచ్చా? పెట్టొచ్చు అనే చేతి అవుతే పెడతా అమ్మ. టైం టైమే, సమయదానమే యుగ ధర్మం అని నా ఇష్టం వచ్చినట్టు వాడితే అట, ఐఎమ్ బ్రేకింగ్ ద రూల్. కానీ ఇప్పుడు ఈ మూడ్లో జాగ్రత్తగా చూసి అద్భుతమైన శక్తి ఇస్తుందని, ఎందుకు ఇస్తుందో ఏదో తర్వాత ఇప్పుడు చెప్తాను. అండ్ వీలవుతే డ్యాన్స్ చేయండి, చెయ్యండి, సిగ్గుపడకండి, కానీ హెల్త్ యాంగిల్ చూసుకోండి బాబు. తర్వాత నా కాళ్ళని పెట్టిందండి మీరు డ్యాన్స్ చేయించారంటే నేనేమీ చేయలేను. కానీ చేయగలిగేవాళ్ళు మాత్రం గ్యారంటీగా చేయండి. ఆ ఊపులో ఎంజాయ్, అది చాలా ఇంపార్టెంట్. సాంగ్స్లో స్పృశిస్తుంది మీ హృదయాన్ని, స్పృశించాలి.
Thank you.
Yeah, you do.